ಭಕ್ತಜನುಲಾರ, ಈ ಗುಣತ್ರಯ ವಿಭಾಗ ಯೋಗ ವಿಶೇಷಾಲು మనం కొనసాగిస్తున్నాం కదా. స్వామి ఈ జగత్తుకు మనకు, ఈ మాయకు మనకు ఉన్న సంబంధాన్ని త్రిగుణ విశేషముల వర్ణన చేత మనకు వివరణ చేసేస్తున్నారు. మనం అందరం పరమాత్మ స్వరూపులం అండి. సహజంగా అందరము పరమాత్మ నుంచే బయలువెడలేం, పరమాత్మయే స్వరూపముగా కలవారం అని కాసేపు ఈ అధ్యాయాన్ని సమన్వయించుకుంటూ ఉంటే ఇప్పటిదాకా వచ్చిన విశేషాలను అర్జున ఈ త్రిగుణ తత్వాన్ని ఉపాసించిన వారై అర్థం చేసుకున్న వారై అనేక మంది మునీంద్రులు మమ సాధర్మ్యం ఆగతా అని, నేను నా మాయా లేక యోని లేక ప్రకృతి, నా ప్రకృతిలో జీవాత్మ అనేటువంటిది గర్భము అనేటువంటి గర్భధారణ చేస్తూ సర్వ జీవాత్మలను సృష్టించుకుంటున్నానయ్యా. దీనిలో మా యొక్క మహద్ బ్రహ్మస్థానంలో అంటే నా యొక్క ప్రకృతిలో లేక మనస్సు అనేటువంటి ఒక కల్పనలో అని కూడా అనుకోవచ్చండి. అటువంటి మనో విభాగము లేక ప్రకృతి లేక మహద్ బ్రహ్మంలో సర్వ జీవరాశులు ఏర్పడుతున్నారు, సంభవిస్తున్నారు. వాటన్నిటికీ బీజప్రదం నేనే. అయితే నా యొక్క అంశ అయినటువంటి జీవాత్మ నా స్వరూపమే అయినప్పటికీ నా యొక్క ప్రకృతిలో ప్రవేశించినప్పుడు ఏమవుతోంది? త్రిగుణములు, ప్రకృతి యొక్క గుణాలైనటువంటి త్రిగుణములు నా యొక్క అంశను లేక దేహిని ఆశ్రయిస్తున్నాయి. అటువంటి ఆశ్రయిస్తున్న గుణములు మూడు అని చెప్తూ బ్రాడ్గా మూడుగా డివైడ్ చేస్తూ సత్వము రజము తమము, ఈ మూడు గుణాలు కూడా ప్రకృతిలోంచి సంభవిస్తున్నాయి. ప్రకృతి ఎవరిది? పరమాత్మది. పరమాత్మ యొక్క అంశం ఎవరు? జీవాత్మ. జీవాత్మ అంటే మనము, మన స్వస్వరూపంగా సహజ స్వరూపంగా పరమాత్మ స్వరూపులమే అయి ఉన్నాము అని మరల గుర్తు చేసుకుంటున్నాం. ఈ జీవాత్మ లేక పరమాత్మ యొక్క అంశ, నా పరమాత్మతత్వం యొక్క అంశ, ఈ ఆ అంశను ప్రకృతిలో జనించినటువంటి సత్వము రజము తమము అనేటువంటి గుణములు మూడు ఆశ్రయిస్తున్నాయ్యా. దాంతో ఏమవుతోంది? ఈ జన్మలు, కర్మలు, దృశ్యములు, వ్యవహారములు ఇవన్నీ 14 లోకముల వ్యవహారములన్నీ ఏర్పడుతున్నాయి. అందులో సత్వగుణము, రజోగుణము, తమోగుణములు, గుణములను మూడు రకాలుగా విడదీశారమండి. మూడు బ్లాకుల్లో వేసేశారు. ఒక్కొక్క దాని యొక్క ప్రభావం ఏమిటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ గుణములు ఏం చేస్తున్నాయి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము కూడా పరమాత్మ అంశ అయినటువంటి జీవాత్మను ఆశ్రయించి నిబద్ధుణ్ణి చేస్తున్నాయి. అందులో సత్వము గుణము అనేది నిర్మలము, ప్రకాశకము, దోషరహితము అయితే అయ్యి ఆ సత్వగుణము జీవాత్మని ఎలా బంధిస్తోంది? సుఖసంగము, జ్ఞాన సంగము, అందరం సుఖంగా ఉండాలి అన్నటువంటి సంఘం, సుఖముతో సంగము, జ్ఞానముతో ఏదో తెలుసుకోవాలి జ్ఞాన సంగము, ఈ రెండు సంగమములతో ఈ జీవాత్మ అనే పరమాత్మ యొక్క అంశాన్ని నిర్మలము, ప్రకాశవంతము, దోషరహితమైనటువంటి సత్వగుణము బంధిస్తోంది. రజోగుణం ఉంది, ఇంకో గుణం. ఆ రజోగుణం తృష్ణా సంగమం చేత సముద్భవించినదై ఈ జీవాంశను కర్మ సంఘేన దేహినం, దీవాంశ జీవాత్మ అయినటువంటి దేహిని కర్మసంగం ద్వారా బంధిస్తోంది. తమము అజ్ఞానం, మోహనం, ప్రమాదము, ఆలస్యము, నిద్ర, స్లోనెస్, లేజినెస్, డిలేయింగ్, డ్రౌజినెస్, డంబ్నెస్, మొరోజ్నెస్ అంటారు చూడండి, నిద్ర, ఈ గుణముల ద్వారా ఒక కొంతమంది అంటుంటారు చూడండి, హాయిగా సుఖంగా పడుకోవాలనే ఉంటుంది. అంటే ఆ పడుకోవడం అనే గుణం ద్వారా జీవాత్మని ప్రకృతి ఎందు, ప్రకృతి తన ఎందు నిబద్ధిస్తుంది. ఏ విధంగా ఒక తల్లికి మమకారం వల్ల ఆ బిడ్డను ఎటు పోనివ్వకుండా వద్దు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నా దగ్గరే ఉండు అంటూ ఉంటుందే, అట్లాగే ఈ ప్రకృతి అనే మాత జీవాత్మను ఈ సత్వగుణము వల్ల తో సుఖసంగం, జ్ఞానసంగం అయినటువంటి సత్వగుణంతో, కర్మసంగము రాగాత్మకము తృష్ణాసంగము అయినటువంటి రజోగుణంతో, లేక అజ్ఞానము మోహము అనే నిద్ర ఆలస్యము స్లోనెస్ ఇటువంటి తమో గుణముతో బంధిస్తోంది. సత్వగుణం ఈ జీవాత్మకు అంటే మనందరికీ ఏం చేస్తుంది, సత్వగుణం ఆశ్రయించినప్పుడు లేక ప్రవృద్ధం అవుతున్నప్పుడు సుఖము కలగజేస్తోంది. రజోగుణం కర్మ విషయాల్లో ఏదో చేయాలి అనే ఒక తపన రూపంలో మనం వెంటబడుతోంది. తమో గుణంలో మన యొక్క జ్ఞానము అజ్ఞానము చేత ఆవరించబడినది, బద్ధకము, భ్రమ ఇటువంటివన్నీ కలగజేస్తోంది, ఇల్యూజన్. ఈ రజోగుణ తమో సత్వగుణము అధికమవుతున్నప్పుడు రజో తమో గుణాలు బలహీనమవుతాయి, రజోగుణం అధికమవుతూ ఉండగా తమోగుణము సత్వగుణము తగ్గుతూ ఉంటాయి. అలాగే తమోగుణం అభివృద్ధి అవుతుంటే సత్వగుణము రజోగుణము అల్పమవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క ముగ్గు అందరిలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి జీవునిలోనూ సత్ ఉనికి కలిగిన సర్వ పదార్థాల్లోనూ ఈ మూడు గుణాలు ఉన్నాయండి. అయితే మూడు గుణాల్లో ఏ గుణము అధికంగా ఉన్నది అన్న దాన్ని బట్టే డిఫరెన్స్ అండి. అంటే మూడు మెటల్స్ కలిపి తయారు చేసిందనమాట అండి ఈ ప్రకృతి. ప్రకృతి అనే వస్తువు మూడు మూల పదార్థములతో మిక్సప్ అనమాట అండి. ఈ మిక్సప్లో ఏది అధికంగా ఉంటే అది మిగతా రెండింటిని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సర్వ ఇంద్రియ ద్వారములలో జ్ఞానం ప్రవృద్ధం అవుతూ ఉంటే అప్పుడు సత్వం అధికం అవుతూ ఉన్నట్లు, అలా కాకుండా లోభము, యావోకేషను, ప్రవృత్తి, ఏదో కర్మలు చేయాలనేటువంటి ఆవేశం, ఒక పట్టుదల, కర్మ విషయంలో అశాంతి, శమము లేకపోవటం, కర్మముల పట్ల ఒక ఏదో చేయాలనే కోరిక, కర్మముల స్పృహ ఇటువంటివి వృద్ధి అవుతుంటే రజోగుణం ప్రవృద్ధం అవుతున్నట్లు, అలాగే అవివేకము, ఏదైనా చెయ్యాలనే ఉత్సాహం లేకపోవటం, పొరపాటు, మోహభావన, ఆవేశము, భ్రమ ఇటువంటివి వృద్ధి అవుతూ ఉంటే తమస్సు పెరుగుతూ ఉన్నట్లు. సత్వగుణం ప్రవృద్ధం అవుతూ ఉంటే ఉత్తమ లోకాలకు వెళ్తారు ఆ జీవుడు. రజోగుణం ప్రవృద్ధం అవుతుంటే కర్మలకు సంఘం ఏర్పడి మానవ జన్మ ఇటువంటివి వస్తూ ఉంటాయి. తమోగుణం ప్రవృద్ధం అవుతుంటే జంతు జన్మలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మన ఉత్తరోత్తర జన్మలు మన యొక్క ఏ గుణమును ఆశ్రయిస్తామో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది అని మనకు సూచించేశారు. ఈ ఉపాధి అయిన తర్వాత స్టోరీ డిడ్ నాట్ ఎండ్ అండి, కథ ఏమీ ముగిసిపోలేదు. ఈ దేహం అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఇక్కడి బంధువులు, ఇక్కడి సంపదలు, ఇక్కడి దేహ వ్యవహారములు, సాంఘిక భౌతిక వ్యవహారములు తొలగవచ్చు గాక, కానీ ఆ జీవాత్మ మరొక దేహాన్ని ఆశ్రయిస్తుంటారు. ఏ దేహాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, వారి అభిరుచిని బట్టి ఆశ్రయిస్తూ ఉంటారా? కాదండి, వారి గుణములను బట్టి. కాబట్టి ఉత్తమ గుణములు సంపాదించుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి, అల్ప గుణములను తమో గుణములను ఆశ్రయిస్తే అల్ప జన్మలు వస్తాయి. సో మన ఉత్తరోత్తర జన్మలకు నో అవుట్ సైడర్ ఈజ్ ది రీజన్. పరమాత్మ కాదండి, పరమాత్మ కేవలం సాక్షి. ఆయన ఎవరికి ఉత్తమ జన్మలు ఇవ్వరు, అల్ప జన్మలు ఇవ్వరు. ఎవరికి వారే వారు అభ్యాసం చేసిన గుణములను బట్టి అల్ప జన్మలు కానీ ఉత్తమ జన్మలు కానీ వస్తూ ఉంటాయని ఇక్కడ సూచన చేయడం జరుగుతుందండి. అలాగే సత్వగుణం వల్ల సుకృతములు పెరిగి నిర్మలమైన నిర్మలత్వం ఫలంగా వస్తుంది. రజోగుణం వల్ల వర్రి, దుఃఖము, ఏదో పనిలో అవకేషను, రెస్ట్లెస్నెస్ అలా వస్తుంది. అజ్ఞానం, తమో గుణం ప్రవృద్ధం యొక్క ఫలంగా అజ్ఞానం పెరుగుతూ ఉంటుందండి. సత్వం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోభము, తమో గుణం వల్ల మోహము, ఈ మూడు వస్తూ ఉంటాయి. సత్వగుణం వల్ల ఊర్ధ్వం, జీవుడు ఊర్ధ్వస్థితికి వెళ్తూ ఉంటాడు. రజోగుణం వల్ల మధ్యలో ఉండిపోతాడు. తమో గుణం వల్ల అధమ జన్మలకు వెళ్తూ ఉంటాడు అని గుణముల గురించి మనకు ఈ విశేషాలన్నీ ఇప్పటిదాకా మనకు చెప్పారండి. ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నాం అన్నమాట, ఇహ ప్రారంభిస్తున్నారండి. ఓ అర్జున, అసలు ఈ సృష్టి అంతటికీ కారణం ఈ జీవుడికి జీవుడికి ఉన్న సంబంధము, ఏ జీవుడు ఏ స్థానానికి వెళ్ళాలి అన్నటువంటి వ్యవహారము, ఏ లోకాల్లో ప్రవేశించాలి, ఏ లోకాల్లో ఉనికి కలిగి ఉండాలి, ఈ కార్యక్రమం అంతా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ 14 లోకాలలో మొత్తం అంతా ఒక్కసారి కంబైన్ చేస్తే ఏ విధంగా నాటకంలో ఆ నాటక పాత్రలకు సంబంధించిన గుణములు ప్రభావం ఉంటుందో, ఈ 14 లోకాల్లో ఎవరు ఎక్కడ ఉనికి ఉంటారో అన్నదాని వ్యవహారం అంతా కూడా కర్తృత్వం ఎవరిది అని అడిగితే పరమాత్మదా? కాదు. పోనీ జీవాత్మదా? పరమాత్మ అంశ, పరమాత్మ ఎంత నిర్మలుడో జీవాత్మ కూడా అంతే నిర్మలుడు. కాదండి. మరి ఎవరిది అంటే గుణేభ్యః కర్తారం. ఈ ప్రకృతి ఎవరికి అంటే మనలో ప్రతి ఒక్కరికి పరమాత్మ స్వరూపుడు ప్రకృతి అనేటువంటి స్వకీయమైనటువంటి గర్భస్వరూపుడు. అతనికి ప్రకృతి అంటే స్వభావము, నేను నా స్వభావము ఇదండి. ఆ స్వభావము ఎలా ఏర్పడుతుంది? త్రిగుణముల వల్ల ఏర్పడుతుంది. ఆ త్రిగుణముల వల్ల అనుభవాలు వస్తాయి, తద్వారా ఈ లోకానుభవాలన్నీ వస్తుంటాయి. కనుక ఈ అన్ని లోకాలలో నాణ్యః గుణేభ్యం కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి. ఇప్పుడు ఇది దృశ్య జగత్తునంతా దర్శిస్తున్నటువంటి ఈ ముముక్షువు, ఈ సంసారము అనేటువంటి బంధం నుంచి విడివడి మోక్షము సంపాదించాలి అన్నటువంటి అభిప్రాయము గల ఈ జీవుడు ఈ జన్మ కర్మల వ్యవహారం నుంచి అనే చైన్లోంచి ఇవ్వల పడాలి అనుకున్నటువంటి జీవుడు ఏ విధమైనటువంటి అవగాహనకి రావాల్సి వస్తుంది? నా అన్యం గుణేభ్యః కర్తారం. సర్వజీవరాశుల్లో ఒకే వస్తువు ఉంది కదా. మరి ఒకే వస్తువు ఉన్నప్పుడు నీవు వేరు, నేను వేరు, ఈ సంఘర్షణలు, ఈ గొడవలు, ఈ పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ ఆల్ డిఫరెన్సెస్ రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, మానవులు కావచ్చు, ఏ లోకంలో పాతాళ జీవులు కావచ్చు, సముద్ర జీవులు కావచ్చు, ఎక్కడి జీవులైనా కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో జరిగేటువంటి కార్యక్రమానికి అంతటికీ కారణము కర్తృత్వము గుణములదే. నాణ్యః గుణేభ్యః కర్తారం. గుణములకు వేరైన కర్తృత్వం అంటూ లేనే లేదు అని ఏ ద్రష్ట అయితే యదా ఎప్పుడు అనుపశ్యతే దర్శిస్తాడో. సో ఈ ప్రపంచంలో ఎవరికైనా మనకు చిన్న తగద వచ్చింది అనుకోండి, దానికి కారణం ఏంటి? గుణములు. ప్రేమ జరిగి ఆప్యాయత వచ్చింది అనుకోండి, దానికి కారణం ఏంటి? గుణములు. మనలో కొంతమంది జీవులు మానవులుగా వస్తున్నారు, కొంతమంది జీవులు దేవతలుగా వెళ్తున్నారు, కొంతమంది జీవులు పాతాళ జీవులుగా వెళ్తున్నారు, జంతు జీవులుగా వెళ్తున్నారు. ఎందుచేత? వాళ్ళలో ఆ గుణముల, త్రిగుణముల ప్రభావం యొక్క సర్టెన్ యూనిఫామిటీ, సర్టెన్ కామినాలిటీ వల్ల ఈ జీవజాతులు, జంతు జాతులు, దేవత జాతులు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. దీని డివిజన్ అండి భాగవతంలోనూ, దేవీ భాగవతంలోనూ. ఇప్పుడు దేవతల్లో ఎన్ని రకాలు ఉంటాయి? మానవ జాతుల్లాగానే మానవ, అలాగే జంతువులు, ఈ వీటికి అన్నిటికీ విడివిడి విభాగాలు ఏముంటాయి? ఈ యక్షులు, కిన్నరులు, కిం పురుషులు, ఈ విధమైనటువంటి చక్కటి గుణములకు సంబంధించినటువంటి వర్ణన భాగవతంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. దేవీ భాగవతంలో కూడా ఈ విధంగా ఈ 14 లోకాల్లో వివిధ జీవులు తయారైనారు. కానీ ఈ జీవులందరి యొక్క మూల పదార్థం ఒక అఖండమైన ఏకమైన ఆత్మయే, కానీ మరొక వస్తువు కాదు. గుణే ఇప్పుడు ఏం చేయాలి? మూడు పాయింట్లు చెప్పారండి. ఏమి? పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఈ గుణములకు సాక్షి అయి, గుణములకు అప్రమేయుడై, గుణముల చేత స్పృశించబడనివాడై పరతత్వమై వేంచేసి ఉన్నారండి. ఆ స్వామి ఏమంటున్నారు, నాయన నేను ఈ గుణములకు వేరుగా వీటికి సాక్షిగా ఉన్నానే కానీ ఈ గుణములలో నేను ప్రవేశించి ఉండలా. ఈ ప్రపంచంలో జరిగేదంతా గుణముల యొక్క గుణములు గుణములు గుణ గుణేషు వర్తంతే అని గమనించిన వాడనే వేరుగా ఉన్నాను. అందుచేత నాకు బంధమోక్షములకు అతీతుడనై ఉన్నాను, అవతారమూర్తినై ఉన్నాను అని చెప్తూ, నా వలెనే నీవు కూడా ఒక చిన్న ప్రోగ్రాం ఫాలో అయితే చాలు. ఏమిటిది? 1, ఈ ప్రపంచంలో జరిగేవన్నీ అందరూ ఒకే ఆత్మరూపులై ఉండి గుణ గుణముల విశేషం చేత సత్వ రజ తమ, కొన్ని శాస్త్రాల్లో అండి యోగ వాసిష్టం లాంటి శాస్త్రాల్లో ఈ త్రిగుణాలని 9 గుణాలుగా చెప్పారండి. సత్వ రజము సత్వ తమము, అలాగే రజో సత్వము రజో తమము, తమో సత్వము తమో రజము, ఇట్లా మొత్తం 9 గుణాలుగా చెప్పారు. అంటే వీటి ఆ మిక్సప్ అన్నమాట అండి. ఒక్కొక్క జీవరాశి జాతి చూస్తే ఒక్కొక్క స్వభావంతో కనిపిస్తూ ఉంటుంది కదండి. ఉదాహరణకి పులి ఒక స్వభావంగా ఉంటుంది, ఒక పాము ఒక స్వభావంగా ఉంటుంది, ఒక గరుడ పక్షి ఒక స్వభావంగా ఉంటుంది, ఒక కాకి ఒక స్వభావంగా ఉంటుంది. ఈ స్వభావాలన్నిటికీ కారణం ఏంటండి? అంటే ఆత్మ పరమాత్మ కాకులుగా పిల్లులుగా పులులుగా ఏనుగులుగా మానవులుగా దేవతలుగా విడివిడి అవుతోందా? నో. ఈ డ్రామా అంతా కూడా ప్రకృతిలో జరుగుతున్న డ్రామా, గుణముల యొక్క చమత్కారం అంతే. అని ఈ ప్రపంచంలో జరిగే అన్నిటికీ గుణములే కర్తృత్వము, కానీ ఆత్మకు ఎటువంటి కర్తృత్వము లేదు అని మొట్టమొదటి పాయింట్ అండి. అది తెలుసుకోవాలట స్వామి చెప్తున్నారు. ఆయన నా స్థానమైనటువంటి మోక్షానికి రాదలుచుకుంటే ఇదంతా ఒక సినిమా చూసినట్లు చమత్కారంగా చూడదలుచుకుంటే, కేవల సాక్షివై స్వస్వరూపంగా చూడదలుచుకుంటే, ఆ పరమానందాన్ని ఆస్వాదించదలుచుకుంటే, వెల్కమ్ టు యూ. దానికల్లా రెండే రెండు ఉపాయాలు చెప్తున్నాను, వినండి. 1, ఈ ప్రపంచంలో జరిగేవన్నీ కూడా గుణ గుణములు యొక్క విశేషమే. నా అన్యః గుణేభ్యః కర్తారం, ఏ ద్రష్టైతే ఈ ప్రపంచంలో జరిగేవన్నిటికీ గుణములు గుణముల యొక్క సత్వగుణము రజోగుణం ఆయనతో మాట్లాడటం, సత్వగుణ రజోగుణం ఆయన తమోగుణంతో మాట్లాడటం, తద్వారా ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ జరగటం, ఈ గుణములు గుణముల విశేషమే కానీ ఆత్మకు ఇన్ని ఇన్ని రూపములుగా అవటం లేదు, ఇన్ని రూపములుగా కనిపిస్తున్నది గుణముల చేతనే అని ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ కనిపెట్టాలి. పాయింట్ నెంబర్ 2 ఏం కనిపెట్టాలి? గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణములకు ఆవలు ఉన్నటువంటి పరతత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఈ రెండూ చేసావా అప్పుడు అర్జున, ప్రతి జీవుడికి చెప్తున్నాను, మద్భావం సహా అధిగశ్చతి, నా భావానికి వస్తాడయ్యా. ఈ రెండు పాయింట్లు చేస్తే చాలు. 1, ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా డ్రామా. ఇప్పుడు మనం ఒక నాటకంలో ఉన్నాం అనుకోండి, ఆ నాటకంలో జరిగేదంతా రచయిత యొక్క ఊహ భావన రచనా చమత్కారమే, కానీ పాత్రకి పాత్రకి వేరే భేదమే ఉంది. అందరూ వేసేది వేషమే. ఇంద్రుడు ఒక వేషం వేస్తున్నారు, అష్టదిక్పాలకులు కొన్ని వేషాలు వేస్తున్నారు, నవగ్రహములు కొన్ని వేషాలు వేస్తున్నారు, లోకాలు లోకాధిపతులు లోకస్తులు లోకేశులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేస్తున్నారు. అన్నీ గుణములే, గుణములకు వేరైనటువంటి దానికి ఏది కర్తృత్వము లేదు. అంతేగాని ఆత్మ కర్తృత్వం లేదు, ఆత్మ సాక్షి సర్వదా సాక్షి అయి ఉన్నది నాలోనూ అందరిలోనూ అని తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్. 2 పాయింట్ ఏంటి? గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణములకు ఆవుల నిర్గుణతత్వం ఏదైతే ఉన్నదో దానిని గురించి తెలుసుకోవటం. ఈ రెండు గనక అభ్యసించారా ఎవరైనా, మద్భావం అధిగశ్చతి, నా భావానికి వస్తాడు. కృష్ణ పరమాత్మ యొక్క భావన ఏమంటే ఎటువంటిదండి? మత్త పరతరన్నాన్యత్కించిదస్తి. ఈ అర్జున అంటే కృష్ణుని భావానికి వెళ్ళటం అంటే ఏమిటి? ఈ రెండు ప్రాక్టీసెస్ వల్ల మనమందరం కూడా కృష్ణతత్వానికి వెళ్తామండి. కృష్ణతత్వాన్ని పునికి పుచ్చుకుంటామండి. కృష్ణతత్వం ఎటువంటిది? కృష్ణుడే చెప్పుకున్నారు. ఏమండి? మత్త పరతరన్నాన్యత్కించిదస్తి. ఈ ప్రపంచంలో కనపడే అంతా కూడా నా స్వరూపమే, నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు అన్న భావన. అజోపి సన్ అవ్యయాత్మ, నాకు జన్మలే లేవయ్యా. జన్మలకన్నా ముందున్నటువంటి చైతన్య తత్వాన్ని ఈ విధంగా తనను తాను ఏ విధంగా నిర్వచించుకున్నారండి? ఆయన నిర్వచనాలు చూసి ఆయనకు బిరుది ఇచ్చారండి పెద్దవాళ్ళు. కృష్ణస్తు భగవన్ స్వయం అని ఇచ్చారు. వారి వలె మనం కూడా అవచ్చా? హీఈ్ ఆస్కింగ్ అస్ టు కమ్. ఏమీ లేదు, ఈ ప్రపంచంలో జరిగే సర్వము గుణములకు సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించింది కాదు. నెంబర్ వన్, గుణములకు ఆవలు ఉన్న ఆత్మను ఎరిగి ఆత్మనే దర్శిస్తూ ఆత్మనే ఆస్వాదించడం. ఎప్పుడైతే గుణములు చూచామో ఏమవుతుందంటే మనం గుణముల లెవెల్కి దిగజారినట్లండి. ఎప్పుడైతే గుణములు లెవెల్కి దిగజారేమో అయిన వాళ్ళు, కాని వాళ్ళు, మంచివాళ్ళు, చెడువాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు, ఈ ప్రపంచం రకరకాలుగా కనిపిస్తుందండి. ప్రపంచం రకరకాలుగా అవటానికి ఆత్మ కారణమా? ఆత్మ ఎప్పుడు నిర్మలము, అఖండము, సర్వము అయి ఉన్నది. ఆత్మ కారణం కాదండి. మరి ఎవరు కారణం? గుణములే కారణం. గుణములకు ఆవలెవరున్నారు? పరతత్వం ఉన్నది, పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మ మన ఉపాసన వస్తువు. ఇన్ని రూపములుగా ఉన్నది, ఇన్ని జీవాత్ములుగా ఉన్నది, అఖండమైన ఆ పరమాత్మయే. ఈ రెండు విషయాలు ఎవరు సమన్వయించుకుంటారో వారు మద్భావం అధిగచ్చతి అని చెప్పేశారు. చెప్పేసి మౌనంగా ఊరుకున్నారు. నాయన, కాబట్టి జీవిత లక్ష్యం ఏమవ్వాలి? ఇవంతా ఇప్పుడు చూడండి, దీనికి ఒక దృష్టాంతం చెప్పారు పెద్దవాళ్ళు. ఒక హరికథలో ఒక ఆయన ఈ శ్లోకం గురించి చెప్తూ ఉండగా విన్నది నాకు జ్ఞాపకం వచ్చి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. కొందరు కలిసి ఒక నాటకం వేస్తున్నారండి. ఆ నాటకం ఎవరో ఒక ఆయన రచించారు, ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పుడు నాటకంలో జరిగే ఏర్పడే సర్వ సందర్భాలు ఎవరి కల్పన? నాటక రచయిత యొక్క కల్పనే కానీ పరస్పరం ఏమీ లేదు. ఇక పాత్రల్లో తేడా, ఆ పాత్రలకి కొన్ని స్వభావాలు పెట్టారు ఎవరు? రచయిత. అందుచేత తేడా కనిపిస్తుంది. కానీ అన్ని పాత్రలు కూడా నాటకంలోనివే. నాటకం ఎప్పుడు ఒకటి ఉంది, కానీ ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క నాటకం లేదు. నాటకం మాత్రం ఒకటే, మిగతా వాళ్ళందరూ పాత్రలు. ఈ జగన్ నాటకంలో ఇంద్రుడు ఒకరు వేషం వేస్తున్నారండి, యమధర్మరాజు గారు ఒక వేషం వేస్తున్నారు, ఇంకొకరు త్రిమూర్తులు వేస్తున్నారు, ఇంకోరు ఇంకోటి వేస్తున్నారు, ఇంకోరు మానవుడు వేస్తున్నారు, ఇంకోటి పాము కుక్క పంది ఇవన్నీ వేస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్ నాటకంలోవే. ఇవన్నీ నా ఆత్మ యథాతథముగా ఉంటూనే గుణముల విశేషం చేత ఈ విధంగా కనపడుతోంది అని ఎవరు సమన్వయించుకుంటారో, ఎవరు ఇక్కడ జరిగే కర్తృత్వానికి మన మామూలుగా ఏమండి, ఎవరైనా మన గౌరవిస్తే ఆయన చాలా గౌరవించాడు గొప్పవాడు అనుకుంటాం, ఎవరైనా మన బాధిస్తే అవమానిస్తే ఆయన అవమానించాడు మంచివాడు కాదు అనుకుంటాం. మనకు కనపడే మంచి చెడు ఇవన్నీ కూడానండి మనలోని గుణములు యొక్క ప్రభావం చేతే మనకు అలా అనిపిస్తుంది. కానీ సర్వే సర్వత్రా ఒకే ఆత్మయే ఉన్నది. ఏ ఆత్మ ఉన్నదో దానికి ఈ గుణముల కర్తృత్వం, ప్రకృతి కర్తృత్వం లేనే లేదు అని ఎవడైతే గమనించి ప్రతి ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపంగా ఎవరు ఉపాసిస్తారో, దర్శనం చేస్తారో, వారు కృష్ణ పరమాత్మ వలె మద్భావం అధిగచ్చతి. చూడండి, గురువు ఎప్పుడు నేను ఏ దృష్టి, సద్గురువు అంటాం, ఏ దృష్టితో నాకు ఈ జగత్తు కనిపిస్తోందో మీరు కూడా ఆ దృష్టిని సంపాదించుకోండి అయ్యా అంటున్నారు. సో ఈ షోయింగ్ ఏ పాత్, ఆయన ఎక్కడ స్థానంతో కలిగి ఉండి ఈ జగత్ అనేటువంటి చమత్కారాన్ని మాయకు యజమానై మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినందు మహేశ్వర మహేశ్వర స్వరూపులై దీనికంతా యజమాని అయి ఈ మాయను ఆస్వాదిస్తున్నారు. ఈ త్రిగుణాలను, ఈ మాయ అంటే త్రిగుణముల సమన్వయమేనండి, అంతకనే లేదు. ఈ గుణము జగత్తులో కనబడే గుణములను ఈ వేరు వేరు అనేటువంటి చమత్కారం అంతా సాక్షిగా గమనిస్తున్నారు. నువ్వు కూడా నా భావనకి వస్తావయ్యా. స్వామి ఏమన్నారంటే, నేను ఈ జగత్తులో, ఈ దృశ్యములో, ఈ ప్రకృతిలో యదా యదా హి ధర్మస్య గ్లాని, ధర్మమునకు గ్లాని ఏర్పడినప్పుడు అవతరిస్తూ ఉంటాను. తదాత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుంటాను, కానీ నన్ను మరొకరు సృష్టించరు, నాకు సృష్టికర్త మరొకరు లేరు అన్నటువంటి భావనకి వెళ్తామండి మనం. పరమాత్మ హీఈస్ ఆస్కింగ్ అస్, హీఈస్ వెల్కమింగ్ అస్ టు దట్ సెన్స్. దేని ద్వారా? గుణముల గుణం గుణేభ్యశ్చ పరం వేత్తి. గుణములు కావల ఉన్న తత్వం పరతత్వం, ఆ తత్వాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు నా భావానికి వచ్చేస్తాడయ్యా అని చెప్పేశారు. మౌనంగా ఉన్నారు. గుణాన్ ఏతాన్, ఇంకా చెప్పుకొస్తున్నారండి మరలా, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్. దేహమును పొందినటువంటి ఈ దేహీ అంటే ఎవరండి? మన ఈ మన ఈ సంభాషణ వింటున్నటువంటి శ్రోతలు, చెప్తున్న నేను, మనందరం ఎవరు? ఈ ప్రకృతిలో దేహము పొందినవారం. దేహీ దేహముతో ప్రకృతిలో సంభవాన్ సంభవించిన వాళ్ళం. అటువంటి మనము గుణాన్ ఏతాన్ అతీత త్రీన్, త్రీన్ గుణాన్ ఏతాన్, ఏతాన్ త్రీన్ గుణాన్ అతీత, ఈ గుణముల త్రిగుణములను దాటిపోయి ఏ దేహి అయితే, ఏ జీవుడైతే దర్శనం చేయటం అభ్యసిస్తాడో గుణాతీత గుణాతీతత్వాన్ని పునికిపుచ్చుకున్నవాడై ఈ జగత్తును చూస్తాడో, గుణాతీతుడు ఈ జగత్తునంతా పరమాత్మ యొక్క చమత్కారంగానే చూస్తాడు. అంతేగాని ఆయన వాళ్ళు, కాని వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు, ఈ తేడా అంతా కనిపించదండి. ఎందుకని? ఇవన్నీ గుణములకు సంబంధించిందే, గుణములకు సంబంధించిందే. కానీ అందరము ఒకే జగన్నాటకంలోని పాత్రధారులం. ఆ జగన్నాటకం జగదాధారుడైన పరమాత్మ యొక్క చమత్కారమైనటువంటి ప్రకృతి రూపం మాత్రమే. ఈ విధంగా ఎవరైతే ఈ త్రిగుణములను దాటినటువంటి దర్శనమును అభ్యసిస్తూ ఉంటాడో, త్రిగుణములను దాటిన దర్శనం అభ్యసించినప్పుడండి మనతో ఎవరితో మాట్లాడుతున్నా, ఓ పరమాత్మ పరతత్వమా నీవే కదా ఈ రూపంగా ఉన్నారు, ఓ పరమశివ ఈ రూపంగా ఉన్నది మీరే కదా. ఒకవేళ మన ఇష్టదైవం పరమ విష్ణువు అనుకోండి, ఓ విష్ణు భగవాన్, విశ్వం విష్ణు అన్నట్టుగా ఇన్ని రూపాలుగా ఉన్నది మీరే కదండి. నాకు వేరువేరుగా కనిపించేదంతా గుణములు, కల్పన ప్రభావం, ప్రకృతి ప్రభావం. అంతేగాని ఇక్కడ సత్యం ఏంటంటే, ఓ మహావిష్ణు భగవాన్ మీరే ఇన్ని రూపాలుగా ఉన్నారు. లేదా సాయినాథుడి భక్తులు అనుకోండి, ఓ సాయిరామ్ ఇన్ని రూపాలుగా మీరే ఉన్నారు. మనం ఎలా అనుకున్నా పర్వాలేదండి, మన ఇష్టదైవం ఎవరైనా పర్లా. ఒకటి మాత్రం సత్యం, అమ్మవారు మన ఇష్టదైవం అనుకోండి. ఓ జగన్మాత ఇన్ని రూపాలుగా, ఇన్ని రూపాలలో ఇన్ని రూపాలుగా నీవు నీవే కదా ఉన్నది. ఒకవేళ ఒకరికి ఒకరికి ఏదైనా తేడా కనిపిస్తే అది గుణాన, గుణములకు అతీతమైన దర్శనం నేను చేయకపోవటం వల్ల, గుణములకు బద్ధుడినై చూడటం వల్ల. అంతేగాని చూడండి, ఇప్పుడు కొన్ని బంగారు నగలు ఉన్నాయనుకోండి ఒక చోట, గోల్డ్ స్మిత్ ఆయన ఉంటారండి, కన్సాలి అంటారు అనుకుంటా, వారిని పిలిచి, అయ్యా ఇవేమిటి అంటే, ఇవి గాజులు, ఇవి ఇవేమో ఉంగరాలు, ఇది వడ్డాణాలు, అవన్నీ అండండి అయినా, ఇదంతా బంగారం అండి అంటాడు. అంతా బంగారమే, బంగారమే అనేక రూపాలుగా ఉంది, పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నాయి. మరి మనకు అనిపించట్లేదే, మన గుణదృష్టితో చూస్తున్నాం కానీ ఆత్మదృష్టితో చూడటల్లా. మనము గుణములకు అతీతమైన దృష్టి సంపాదించుకుంటే, చెప్తున్నారు చూడండి కృష్ణ పరమాత్మ, నాయనలారా గుణ ఏతాన్ త్రీన్ గుణాన్ అతీత, గుణములకు అతీతమైనటువంటి దర్శనము ఏ దేహి సముపార్జించుకుంటాడో, దేహి దేహముల మధ్య ఉన్నటువంటి గుణములకు ఆవల చూచేటువంటి దర్శనం చేస్తూ ఉంటాడో, అటువంటి వాడికి ఒక లాభం ఉందండి. ఏమిటి ఆ లాభం చెప్తున్నారు? జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో. ఎవరు గుణములకు అతీతమైన దృష్టితో ఈ సహజీవులను, ఈ జగత్తులను, ఈ తతంగమంతా, ఈ తతంగమంతా గుణములకు సంబంధించింది. కానీ ఇక్కడ మనకు కనబడే వాళ్ళందరూ గుణ అతీతులైనటువంటి ఒకే పరమాత్మ అనేక జీవాత్మలుగా కనిపిస్తున్నారు అన్న భావనతో ఎవరైతే దర్శిస్తూ ఉంటారో, అనగా నా భార్య